Ramana Punjabi Hari Ramana Punjabi Hari Grandra Srimad Bhagavatam Ki Jai Srila Prabhupada Ki Jai Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Srimad Bhagavatam Madhurti Skandam 8th Adhyayam Slokam Sankhya Padakandu Suta Uvacha Upadharya Vachastasya Bhagavan Bhakta Vatsalaha Apandavam Idam Kartum Drauner Astram Abudhyata Tatparyam Mariyu Bhashyam Krishna Krupa Murti A.C. Bhaktivedanta Swami Srila Prabhupada Lvaradvara Iskhan Samsthapaka Acharya Suta Goswami Palikanu Uttara Palukulanu Savadhanamuga Alakinchina Bhaktavatsaludaina Sri Krishna Bhagavanudu Dronacharyuni Tanayudaina Ashwadhama Pandava Vamsamunandali Chivarivanini నశింపజేయుడకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించనని శీఘ్రమే అవగతము చేసుకునెను భాష్యము శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధముల పక్షపాతరహితుడు కాని సర్వజీవుల క్షేమము కొరకు అత్యంత వాంఛనీయమైయున్నందున అతడు తన భక్తుల వైపునకే అధికముగా మొగ్గుచూపి ఉండెను పాండవులది భక్తుల వంశమైనందున వారే ఈ ప్రపంచమును పరిపాలించవలెనని శ్రీకృష్ణుడు తలచెను కనుకనే దుర్యోధనుని రాజ్యపాలనమును అంతము చేసి ధర్మరాజు రాజ్యపాలనను వర్తింపజేసెను అదే కారణము చేత గర్భమునందు నిలచియున్న పరీక్షిన్ మహారాజును సైతము అతడు రక్షింపదలచెను ప్రపంచము పాండవ వంశరహితముగా కావలెనన్న ఆలోచనను ఆ దేవదేవుడు ఇష్టపడలేదు గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మనం 8th అధ్యాయం చూస్తున్నాం. ఇందులో కుంతీదేవి ప్రార్థనలు మరియు పరీక్షితుణ్ణి ఏ విధంగా కృష్ణుడు రక్షిస్తాడనేది చూస్తాం. పూర్వం అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామను అర్జునుడు శిక్షించాడు అనేది. కానీ అశ్వత్థామను ఆ విధంగా శిక్షించినా కూడా అతను తిరిగి తన యొక్క బుద్ధిని తెచ్చుకోలేదు. తను అంటే ఏ విధంగా అయితే అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బ్రాహ్మణ లక్షణాలు పెంపొందించుకోవాలి అవన్నీ చేసి ఉన్నాడో తన తండ్రి దగ్గర తాను శిక్షణ అంటే శిక్షింపబడిన తర్వాత కూడా అర్జునుడి చేత తిరిగి ఆ బుద్ధిని తాను తెచ్చుకోలేదు. ఇంకా క్రూరంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ఎవరైతే పాండవుల వంశంలో చివరి శిశువు మిగిలి ఉన్నాడో ఆ శిశువుని కూడా చంపేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మనం దుస్సంగత్యం దుష్టుల యొక్క సాంగత్యం అంటే దుర్యోధనుడు వీళ్ళ ద్వారా సాంగత్యాన్ని పొందిన తర్వాత ఎవరో అశ్వత్థామను పొందిన తర్వాత అతని యొక్క మంచి లక్షణాలు కూడా పూర్తిగా కోల్పోయాడు. అందువల్లనే మనం చెప్తూ ఉంటాం ఏమని భక్తులకి అభక్తులతో సాంగత్యం అనేది చేయకూడదు. అది చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నాడు. ఏంటి మొట్టమొదటి లక్షణం ఒక భక్తుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? అసత్సంగత్యాగి ఏ వైష్ణవ ఆచార అసత్సంగ త్యాగం చేయడం. వైష్ణవుడి యొక్క ఆచారం ఏంటి? సత్సంగం కాని వాళ్ళని వదిలివేయడం. ఇది వైష్ణవుడి యొక్క మొట్టమొదటి లక్షణం. అందువల్లనే మనం ఇతరుల భౌతికంగా ఉండే వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండవద్దు అని భక్తులకి మనంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే తెలియజేస్తాం. ఎందువల్లంటే ఇవన్నీ ఏ విధంగా భగవంతుడి భక్తుడు అవడం అంటే సాంగత్యం వలన. మరి ఏ విధంగా భౌతిక కోరికలు మన హృదయంలో ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నాయంటే భౌతికంగా ఉండే వాళ్ళ సాంగత్యం వలన ఆ కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే భక్తులతో ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటాం, కలిసి సేవ చేస్తూ ఉంటాం, శ్రవణం చేస్తూ ఉంటాం, సేవలో నిమగ్నం అవుతాం, అప్పుడు మన కోరికలు భగవంతుని తృప్తిపరచడానికి ఉంటాయి. లేదంటే బయట అందరూ ఎవరి కోరికలు తృప్తిపరచడం, ఎవరి కోసం వాళ్ళ కోరికలు ఉన్నాయంటే వాళ్ళ ఇంద్రియ భోగం కోసం. కాబట్టి ఇక్కడ ఆ ఇంద్రియ భోగం ఎంత తీవ్ర స్థాయికి అంటే చాలా క్రూరమైన స్థితికి కూడా మనల్ని చేరుస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ అశ్వత్థామను చూడవచ్చు. అంటే మొదట్లో ఎందుకు పాండవుల్ని ఐదుగురిని చంపుదాం అనుకున్నాడు, ఐదుగురు పాండవుల్ని? దుర్యోధనుడిని తృప్తిపరచడం కోసం. దుర్యోధనుడు ఆనందిస్తాడు, నా యొక్క యజమాని కాబట్టి నా యొక్క ఏంటి నా గ్రూప్కి అంటే మా యొక్క అంటే కౌరవ మొత్తానికి కౌరవుల పార్టీ మొత్తానికి ఈ నాయకుడు కాబట్టి పాండవులు నేను కానీ చంపితే దుర్యోధనుడు ఆనందిస్తాడు అనుకున్నాడు. కానీ దుర్యోధనుడు కూడా ఆనందించాలి. ఎందువలనంటే అతను చంపింది చిన్నపిల్లల్ని. సరే అంతటితో వదిలేయచ్చు కదా, కానీ అంతటితో వదిలేయలేదు. ఎందువలన తిరిగి అర్జునుడు శిక్షించడం వలన ఇంకా అది ఇంకా కోపం తన అర్జునుడి పట్ల కోపం, ఈర్ష, అసూయ అనేది మొదలైంది. అక్కడి వరకు ఒక ఎత్తు, దాని తర్వాత ఏంటి, తను స్వంతగా తన కోపాన్ని పెంపొందించుకున్నాడు. ఇంకా పాండవుల వంశాన్ని మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు అనమాట. అందువల్లనే బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారు, చివరిది అది. అన్నిటికంటే ఇంక ఏది మనకి అవకాశం లేనప్పుడు అది వదలాలి. అది కూడా ఎప్పుడు మన ప్రాణం మీదకి వస్తున్నప్పుడు. ఇక్కడ అతన్ని ఎవరేం చేయట్లేదు, అశ్వత్థామను వదిలేశారు, ప్రాణాలతోనే వదిలేశాడు అర్జునుడు. కానీ తిరిగి తన బ్రహ్మాస్త్రాన్ని శిశువు మీద ప్రయోగిస్తున్నాడు. అది ఎంతటి హీనమైన కృత్యం అంటే అంతటి హీనమైనది. కనీసం చిన్నపిల్ల ఎవరు అసలు తన మీదకి ఎవరు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళ మీద బ్రహ్మాస్త్రం వేయడం అనేది చాలా హీనమైన స్థితి. అంటే తన యొక్క బ్రాహ్మణ లక్షణాన్ని పూర్తిగా కోల్పోయాడు ఎవరు, అశ్వత్థామ. ఆ సందర్భంలో ఏమాత్రం అతనికి బ్రాహ్మణుడు అనే లక్షణాలు కొంచెం కూడా లేవు. కాబట్టి దుష్టుల యొక్క సాంగత్యం అనేది అంత విపరీతమైన స్థితికి మనల్ని తీసుకెళ్తుంది, అంత హీనమైన స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. ఏ విధంగా అయితే భక్తుల యొక్క సాంగత్యం సాధుసంగ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్, అంటే లవమాత్రం కొంచెం సాధుసంగం ఉంటేనే మనం ఎంతో అన్ని సిద్ధుల్ని పొందగలం. ఏ విధంగా, ఇక్కడ చూడొచ్చు మనం. అశ్వత్థామ మొదట్లో ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడే వాళ్ళతో సాంగత్యంలో ఉన్నాడు, అంతకు ముందలు ఉన్నాడు. కానీ ఇప్పుడు దాని తర్వాత యుద్ధం తర్వాత ఎన్నో హీనమైన కృత్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఎందువలనంటే ముందల ఉన్న సాంగత్యంలో. అదేవిధంగా మనం కూడా ఏమని చెప్తున్నాం అంటే, చిన్నప్పటి నుండే పిల్లలకి ప్రహ్లాదుడు కూడా చెప్తున్నారు, కౌమారి ఆచార్య ప్రాజ్ఞ, చిన్నప్పటి నుండే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేసినట్లయితే వాళ్ళు ఆ జ్ఞానం వలన వాళ్ళు పెద్దయినా కూడా సాంగత్యం లేనప్పుడు కూడా వాళ్ళకి అవే స్మృతిలోకి వస్తాయి, తిరిగి వాటినే గుర్తు తెచ్చుకుంటారు. వాటి వల్ల మంచి సంస్కారాలు అనేవి ఏర్పడతాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అదేవిధంగా భక్తులు కూడా, ఒక శుద్ధ భక్తుడిని కలిసినప్పుడు మనం చాలాసార్లు చూస్తాం, ముఖ్యంగా మన సంప్రదాయంలో సన్యాసుల్ని ఎవరైనా సాధారణమైన వ్యక్తులు కలిసినప్పుడు మన ఏదో వాళ్ళకి కొన్ని చెప్తారు, మీరు జపం చేయండి, మీరు అది చేయండి, మీరు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవండి అని. కానీ కొంతకాలం తర్వాత నేను గురు మహారాజ్తో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను చూశాను. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి మహారాజుని కలవడానికి వచ్చినప్పుడు చెప్తారు, మహారాజ్ మీరు అప్పుడు ఎప్పుడో చెప్పారు నన్ను పుస్తకాలు చదవమని, అప్పటి నుంచి చదువుతున్నాను లేదా జపం చేస్తున్నాను ఈ విధంగా. అంటే వాళ్ళు ఏంటి, కొంచెం సాధు సంఘం దొరికింది వాళ్ళకి, కానీ దాన్ని వాళ్ళ హృదయంలోకి తీసుకుని దాన్ని ఆచరిస్తున్నారు, ఆ సాధు సంఘం తీసుకున్న దాన్ని. దానివల్ల ఏంటి, సర్వసిద్ధి పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా దుష్టుల యొక్క సాంగత్యం కూడా ఏ కొంచెం తీసుకున్నా కూడా మనకి ఈ విధంగా హీనమైన కృత్యాలు చేసే విధంగా మనం కూడా తయారవుతాం. అంటే ఉదాహరణకి మనం చూడవచ్చు, ఇప్పుడు ఏంటి బయట అందరూ, నువ్వు ఏదైనా చెయ్యి మొత్తానికి నువ్వు మంచి సంపద, పేరు, ప్రఖ్యాతి ఉండాలి. నువ్వు చేసే పనుల వల్ల ఎంతమంది చనిపోయినా, ఎంతమంది దుఃఖం పాలైనా మనకి అనవసరం. ఇది బయట జరిగేది ప్రచారం. అంటే నేరుగా వాళ్ళు ఏం మాటల ద్వారా చెప్పరు ఈ విధంగా, నువ్వు ఎంతమందిని చంపినా ఏం చేసినా, కానీ వాళ్ళు చేసే పనులు అలాంటియే. కాబట్టి మనం ఏం నేర్చుకుంటాం వాళ్ళతో సాంగత్యం వలన, అటువంటి పనులే నేర్చుకుంటాం. అటువంటి సంస్కారాలే మనలో కూడా ఉంటాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఏంటి ఎప్పుడు సాధు సంఘంలో ఉండడం అనేది. అంటే మనకి నేరుగా సాధు సంఘం అంటే భక్తులే ఉండవసరం లేదు. మనం ఏదైతే విన్నామో సాధువుల ద్వారా దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేసినా అప్పుడు సాధువులతో సాంగత్యంలో ఉన్నట్టు. ఎందుకంటే ఏదైతే మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ వ్యక్తి చెప్పిన దాన్ని మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ఆ వ్యక్తితో సాంగత్యంలో ఉన్నాం మనం. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు, కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడో ఒకటి చెప్తారు, నేను ఎప్పుడు ఒంటరిని కాదు, ఎప్పుడు నా గురువు గారు నాతో ఉన్నారని. ఎలా ఉన్నారంటే ప్రత్యక్షంగా వచ్చి ఉన్నారా, గురువు వచ్చి ఉన్నారా, ఏదో ఏదో ఆత్మరూపంలో ఉన్నారా, కాదు. గురువు ఇచ్చిన ఉపదేశాలని నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ, అంటే ప్రచారం చేయడం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళకి, అది సాంగత్యంలో ఉండడం అంటే. కాబట్టి మనం కూడా అదే విధంగా మనం ప్రతిరోజు భాగవతం వినడమే కాదు, ఏదైతే మనం వింటున్నామో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని తిరిగి మననం చేసుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు మనం సాంగత్యంలో ఉన్నట్టు. సాంగత్యం అనేది చాలా ముఖ్యం. సాంగత్యం వల్లనే అన్ని లభిస్తాయి. మనం పూర్తిగా నాశనం అవ్వాలన్నా, హీనంగా తయారవ్వాలన్నా సాంగత్యమే. అత్యున్నతమైన స్థితిలో అత్యున్నతమైన పరిపూర్ణత సాధించాలన్నా సాంగత్యమే అవసరం. కాబట్టి దాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం శ్రీల ప్రభుపాదుల వారు చెప్తుంది ఏమిటంటే, ఇక్కడ అంటే శ్రీల ప్రభుపాదుల వారు కాదు, సూత గోస్వామి కూడా చెప్తున్నారు ఏమిటంటే, ఉపధార్య వచస్తస్య భగవాన్ భక్త వత్సలః. ఇది భగవంతుడి యొక్క అనేకమైన దివ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఏంటి, చాలా మృదువైన హృదయం కలిగి ఉండడం. అదేవిధంగా ఎవరైతే భక్తులని హింసిస్తారో వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉంటాడు కృష్ణుడు, ఒక వజ్రాయుధం లాగా అన్నమాట. అదేవిధంగా భక్తులతోటి ఏ విధంగా ప్రవేశిస్తారు, గులాబీ పువ్వు ఎలా ఉంటుంది, చాలా శృతిమెత్తగా ఉంటుంది, అలాగా భక్తులతోటి ప్రవర్తిస్తాడు కృష్ణుడు. అదేవిధంగా అనేకమైన లక్షణాలు, పూర్తి ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం, పూర్తి వైరాగ్యాన్ని కలిగి ఉండడం, అనేకమైన దివ్యమైన లక్షణాలు కృష్ణుడిలో ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైన లక్షణం ఏది, భక్తులకి చాలా ఆహ్లాదకరమైనది, భక్తులకి ఆనందాన్ని ఇచ్చేది ఏమిటంటే భక్త వత్సలత. మనం ఇది వింటాం ఎప్పుడు తరచు. భక్త వత్సలత అంటే ఏమిటి, భగవంతుడి యొక్క లక్షణం భక్త వత్సలత ఇక్కడ ఉంది, భగవాన్ భక్త వత్సలహ. భక్త వత్సలహ అంటే వత్సలహ, వాత్సల్యం అంటే వత్సలహ అనేది ఎలా వచ్చింది, వాత్సల్యం. వాత్సల్యం అంటే తండ్రి లేదా తల్లి బిడ్డల పట్ల చూపించే ఏదైతే ఈ యొక్క అనురాగం ప్రేమ ఉందో అది వాత్సల్యం. ఇది భక్త వత్సలహ అంటే భక్తుల పట్ల చూపిస్తున్నాడు కృష్ణుడు. ఎందువలనంటే నిజానికి కృష్ణుడు ప్రతి ఒక్క జీవికి తండ్రి, అహం బీజప్రద పిత అని చెప్తున్నాడు కృష్ణుడు. కానీ భక్తుల పట్ల ఎందుకు ప్రత్యేకమైన వాత్సల్యం అంటే, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి ప్రీతికరమైన పనులే చేస్తున్నారు. కృష్ణుడు ఏది చెప్తే అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు భక్తులు. మిగతా జీవులందరూ అలా చేస్తున్నారా, లేదు. అందువలన ప్రత్యేకమైన ఆకర్షణ. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ, అన్ని అంటే అన్ని జీవులు కూడా నాకు సమానమే, నేను ఎవరిని ద్వేషించట్లేదు, నా ప్రియ, ప్రియమైన వాళ్ళు ఎవరు లేరు అని. కానీ అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, కశ్చిన్ మే ప్రియకృత్తమ, ఎవరైతే ఉంటారో భక్తి యోగంలో చెప్తున్నారు, ఎవరైతే అనన్యమైన భక్తి నాకు చేస్తూ ఉంటారో వాళ్ళకంటే ప్రియమైన వాళ్ళు లేరు అని చెప్తున్నారు. అదేవిధంగా 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, నచితస్మాత్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ, అంటే ఎవరైతే మనిషి ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే ఈ జ్ఞానాన్ని తీసుకుని ఆచరించి ఇతరులకు తెలియజేస్తాడో ఈ జ్ఞానాన్ని, భగవద్గీతని, అతనికంటే ప్రియమైన వాడు ఎవరు నాకు లేరు అని చెప్తున్నాడు. మరి అదేంటి, కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఎవరు కూడా నాకు ప్రియమైన వాళ్ళు లేరు, ఎవరు కూడా నాకు ద్వేషం, అందరు సమానం అని. కానీ ఇక్కడ ఎలా వచ్చిందంటే, అది భగవంతుని యొక్క ఒకనొక దివ్యమైన లక్షణం, అది భక్త వత్సలత. ఎప్పుడు కూడా యోగక్షేమం మహామ్యం అని చెప్తున్నాడు. ఎవరైతే పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క బాగోగులు నేనే చూసుకుంటాను అంటున్నాడు. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మనం అర్థం చేసుకునేది చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు ఈ ఉదాహరణ ద్వారా. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. 4 ఒకడు చిన్నవాడు ఉంటాడు, పూర్తిగా తండ్రి మీదే, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఏమీ చేయలేడనమాట. ఏం కావాలన్నా తల్లిదండ్రుల దగ్గరికే వెళ్తూ ఉంటాడు, అమ్మా నాకు అది కావాలి లేదా నాన్న నాకు ఇది కావాలని చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆ పిల్లాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మిగతా వాళ్ళకంటే. ఎందువలన అంటే, మిగతా వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళకి కావాల్సిన పనులు కొన్ని చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కదానికి తల్లిదండ్రుల దగ్గరికి రావట్లేదు. కానీ ఈడు ఈ చిన్నపిల్లడు ప్రతి ఒక్కదానికి కూడా తల్లిదండ్రుల దగ్గరికి వస్తున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి, అంటే ప్రతి ఒక్కటి మనకి భగవంతుడి ద్వారానే వస్తుంది, భగవంతుడే మనల్ని రక్షిష్యతి ఇది విశ్వాసం. ఆరు లక్షణాలు ఉన్నాయి, పూర్తి శరణాగతి పొందిన లక్షణం భక్తుడి యొక్క లక్షణాలు. అందులో ముఖ్యమైనది రక్షిష్యతి ఇది విశ్వాసం, పూర్తిగా భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. ప్రతి సన్నివేశంలో కూడా సుఖంలోను దుఃఖంలోను అన్నింటిలో మనం కాపాడేవాడు కృష్ణుడు అనే భావంలో ఉంటారు చూసారా. అటువంటి భక్తులకి కృష్ణుడు భక్త వాత్సల్యాన్ని చూపిస్తాడు. ప్రతి అనుక్షణం యోగక్షేమ మహామ్యహం అని అంటే స్వయంగా కృష్ణుడే అతన్ని చూసుకుంటాడు. దైవీహేష గుణమయ్యి మమ మాయ దురత్యయ కాదు, మహాత్మానస్తు మాం ప్రార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. అంటే మహాత్మానస్తు మాం పార్థ, ఎవరైతే మహాత్ములు ఉంటారో వాళ్ళు దైవీం ప్రకృతి ఆశ్రితంలో ఉన్నారు. దైవీ ప్రకృతి ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది? కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో. దైవీ ప్రకృతి అంటే కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి. వాళ్ళు కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తిలో వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరు? మహాత్ములు. మహాత్ములు అంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమం మహామ్యహం, యోగక్షేమాలు కృష్ణుడు స్వయంగా చూసుకుంటాడు. అదేంటి, మనం ఎప్పుడు ఒక శుద్ధ భక్తుడితోటి కృష్ణుడు మాట్లాడడమో, కృష్ణుడు తన యొక్క ఇంకేదో చేయడమో మనం ఎప్పుడు చూడం కృష్ణుడు స్వయంగా? ఎందువల్ల అంటే అది మనం చూడలేము, ఎందుకంటే మన కళ్ళు ఈ యొక్క భౌతిక కామంతో మూసుకుపోయినాయి. మన కళ్ళు మూసుకుపోయినాయి, మనం చూసే స్థితిలో మనం లేము, పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాం. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు చూడగలరు ఏ విధంగా కృష్ణుడు వాళ్ళకి స్వయంగా ప్రతి ఒక్క కార్యంలోనూ కృష్ణుడి యొక్క సహాయం, కృష్ణుడి యొక్క చేయి ఏ విధంగా ఉంది, కృష్ణుడు ఏ విధంగా అన్ని పనులు చేయిస్తున్నాడు తన ద్వారా అనేది శుద్ధ భక్తుడు చూస్తాడు. శుద్ధ భక్తుడు ఇంకా ఏమనుకుంటాడు, తానేది స్వయంగా చేస్తున్నానని ఎప్పుడు అనుకోడు. ఎలా చూస్తాడు, అన్ని కూడా నేను కృష్ణుడికి ఒక వస్తువులాగా, కృష్ణుడు అనేకమైన పనులు చేయడంలో నేను ఒక వస్తువులాగా కృష్ణుడికి ఉపయోగపడుతున్నాను, అది కూడా కృష్ణుడి కృప వల్లనే నన్ను కృష్ణుడు ఉపయోగించుకుంటున్నాడు అని చూస్తాడు. అంతేగాని మనదేమీ లేదు అక్కడ, మన గొప్పతనం ఏమి లేదు. మన గొప్పతనం ఎప్పుడైతే ఉందని అనుకుంటామో అప్పుడు మనలో కామం అనేది మొదలవుతుంది, ఇంకా అక్కడి నుండి పతనం మొదలు, భౌతిక వాంఛలు ఈ విధంగా. కాబట్టి ఎవరైతే అనన్యమైన భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క బాగోగులు కృష్ణుడే నేరుగా చూసుకుంటాడు. అందువలన ఇక్కడ ఉత్తర వస్తుంది, అప్పుడు అర్థమైంది కృష్ణుడికి, ఆహా ఇప్పుడు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుని చంపడానికి బ్రహ్మాస్త్రం వదిలాడు అశ్వత్థామ అని. కాబట్టి ఇక కృష్ణుడు సిద్ధమవుతాడు ఎవరిని, ఉత్తరని కాపాడడానికి. ఉత్తర ఏమని చెప్తుంది, నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, నా గర్భంలో ఉన్న శిశువుని కాపాడు, ఎందువల్లంటే అతను భక్తుడు మరియు ఈ వంశాన్ని పాండవ వంశాన్ని కాపాడే తర్వాత వారసుడు, కాబట్టి అతను ఉండడం చాలా ముఖ్యం అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు కేవలం శిశువునే కాకుండా తల్లిని కూడా, తల్లికి ఏమీ కాదు ఎందుకంటే బ్రహ్మాస్త్రం పూర్వకాలంలో, బ్రహ్మాస్త్రం యొక్క పని ఎలా ఉంటుంది, ఎవరి మీద అయితే విసురుతారో బ్రహ్మాస్త్రాన్ని వాళ్లనే అది నాశనం చేస్తుంది, ఇతరులను ఎవరిని ఏమి చేయదు. కానీ ఈ రోజుల్లో ఒక అణుబాంబు వేస్తే పూర్తిగా దేశం అంతా నాశనం. ఏ విధంగా, ఎవరో బిన్ లాడెన్ కోసం వేస్తే ఎంతో మంది, ఎక్కడ తాలిబాన్ కంట్రీ దేశం ఆఫ్ఘనిస్తాన్లో అందరూ చాలా మంది సాధారణమైన జీవులు కూడా చనిపోతున్నారు. అది వీళ్ళన్నీ క్రూరమైన చర్యలు, వాళ్ళు ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదు. కానీ పూర్వకాలంలో అలా కాదు, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా చాలా ప్రిసైజ్గా అంటే దాని కాదు చాలా ఖచ్చితంగా అది ఎవరి మీద అయితే వేస్తారో వాళ్ళ మీదే పనిచేస్తుంది అది. కానీ ఈ రోజుల్లో అలా కాదు, అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు వదిలేసినాక అనుభవం. కాబట్టి కృష్ణుడు ఆ విధంగా తన యొక్క భక్తవత్సల్యతను చూపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. మనం కూడా మరి కృష్ణుడి యొక్క వాత్సల్యాన్ని, కృష్ణుడి యొక్క భక్త వత్సలతని అంటే ఏమిటి, అక్కడ కృష్ణుడి యొక్క కరుణ అది పొందాలంటే మనం శరణాగతి, కృష్ణుడికి శరణాగతి అనేది మనం ఎంత మోతాదులో అయితే మనం చూపిస్తామో కృష్ణుడు అంత మోతాదులో మనల్ని మనకి కృప ఇచ్చి మనల్ని కాపాడడం, అన్ని భక్తిలో ముందలకెళ్ళడం, తిరిగి భగవంతుడి దగ్గరికి తిరిగి మన యొక్క నిత్యమైన స్థితిలో, సహజమైన స్థితిలో కృష్ణుడి యొక్క సేవలో మనం స్థాపితం అవ్వడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పుడూ ఆపకూడదు. అదేవిధంగా సాధు సంఘం అనేది చాలా ముఖ్యం. సాధు సంఘం వల్లనే అన్ని సర్వసిద్ధులు లభిస్తాయి సాధు సంఘం వల్ల. ఆ సాధు సంఘం అంటే ఏమిటి, మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉన్నాం దీని గురించి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. దీనివల్లనే అన్నీ కూడా వస్తాయి మనలో, అన్ని లక్షణాలు భక్తిలో మనలో మార్పు కూడా తీసుకొచ్చేది ఇదే. కాబట్టి మరి కృష్ణుడిని కృపని పొందాలంటే మనం నిరంతరం అనేది ప్రయత్నం అనేది ఇప్పుడు ఉండాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు, సందేహాలు? సాధు సంఘంలో లేనప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా తన భక్తిలో నిమగ్నం అవ్వాలి? సాధు సంఘంలో లేనప్పుడు అంటే ఇక్కడ నా ఉద్దేశం, అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నేరుగా అంటే ప్రత్యక్షంగా మనం భక్తుల మధ్యలో లేనప్పుడు అని, అంతే కదా. అంటే అదే కదా మనం చెప్పుకున్నాం ఏమిటని, నేరుగా భక్తుల మధ్యలో మనం లేనప్పుడు ఏదైతే మనం శిక్షాగురు లేదా శిక్షాగురు ముఖ్యంగా ఎవరి నుంచి అయితే మనం శిక్షణ పొందుతున్నామో ఆ గురువు ఇచ్చిన ఉపదేశాలని మనం ఆచరించడానికి ప్రయత్నం చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. అదే కదా శ్రీల ప్రభుపాదులు వారు చేశారు. అటువంటప్పుడు మనం సాంగత్యంలోనే ఉంటాం. కొంచెం కష్టం, అది అంత తేలిక కాదు. ఎందువల్లంటే ఒంటరిగా ఉంటాం కాబట్టి కొంచెం శక్తి మనకి తక్కువగా ఉంటుంది, ఈ మాయ మీద పోరాడే శక్తి. కానీ ఎప్పుడైతే మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తామో, ఏదైతే మనం మనకు ఉన్న ఉపదేశాలని, మనం చేయవలసిన సేవని చేయడానికి ప్రయత్నం చేస్తామో, కృష్ణుడు తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవరిని అంటే దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్. అంటే ఎవరిని వాళ్ళని వాళ్ళు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు భగవంతుడు కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు. కానీ మనం ఏముందులే ఇంకా ఒకళ్ళం అయిపోయాం ఇంకేం చేద్దాంలే అని అనుకున్నాం అనుకోండి, ఇంకంతే. కృష్ణుడు కూడా ఓకే సరే, వీడికి ఇంతవరకే అవసరం, వీడికి ఇంకేం అవసరం లేదు భక్తిలో, లేదా ఈ కృప అవసరం లేదు కాబట్టి వదిలేస్తాడు. ఎప్పుడైతే మనం కావాలనుకుంటామో అప్పుడే ఇస్తాడు అనమాట. శిక్ష శాస్త్రం చైతన్య చరితామృతంలో కూడా చెప్పబడింది, అనేక శాస్త్రాలు శిక్షా గురువు దీక్షా గురువు, ఎవరైతే దీక్షిస్తారో ఎవరైతే శిక్షణ ఇస్తారో ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు వేరు కాదు, ఇద్దరు కూడా మనకి పూజనీయులే. మరియు ఎవరైతే ముఖ్యంగా మనం ఏవి గుర్తుంచుకుంటాం, దీక్ష ఇచ్చిన దాన్ని గుర్తుంచుకోం కదా. అంటే దీక్ష ఇచ్చారు, మాలు ఇచ్చారు, జపం చేయమన్నారు, మనం నాలుగు నియమాలు పాటిస్తాం, అవి వాటితో పాటుగా మనకి శిక్షణ అవసరం. కాబట్టి వాటిని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. శిక్షణ ఎవరైతే ఇస్తున్నారో వాటిని మనం మననం చేసుకుని అవి చేయడానికి ప్రయత్నం చేస్తాం, అంతే కదా. అసలు మొట్టమొదట అంటే సాధారణమైన నియమాలు, నాలుగు నియమాలే మనం పాటించట్లేదు అనుకోండి, అప్పుడు దీక్షా గురువు చెప్పినప్పుడు, దీక్షా గురువు దీక్ష ఇచ్చినప్పుడు, దీక్ష ఇచ్చినప్పుడు మనం చేసిన వాగ్దానాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్నీ అవసరమే. మనం అది చేయకపోతే అది గుర్తు తెచ్చుకోవాలి, ఏది చేయలేకపోతే అక్కడ మనం మన యొక్క మననం అనేది ఉండాలి. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.